ఓం శాంతి. మురళీ డేట్ 10/12/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, దానం అనేది ఇంటి నుండే ప్రారంభమవ్వాలి. స్వయాన్ని ఆత్మ అభిమానిగా తయారు చేసుకోటానికి పురుషార్థం చెయ్యండి. ముందు మనం తయారవ్వాలి, తర్వాత ఇతరులకు చెప్పాలి. ఆత్మ అనుకుంటూ ఆత్మకు జ్ఞానం చెప్పినట్లయితే జ్ఞాన ఖడ్గానికి పదునొస్తుంది. అంటే ఇంటి నుండి ప్రారంభమవటం అంటే ముందు స్వయం ధారణ చెయ్యాలి. సంగమ యుగంలో బాబా రెండు విషయాల కృషి చేయించాడు. ఈ రెండు విషయాల ఆధారంతోనే సత్యుగంలో సింహాసనానికి అధికారిగా అయ్యాము. సుఖ దుఃఖాలు నిందాస్తుతులలో సమాన స్థితి ఉండటానికి పురుషార్థం చెయ్యండి. ఎవరైనా ఏదైనా తప్పుగా మాట్లాడారు, కోపం చేశారు, మనం ఏం చెయ్యాలి? వాళ్ళొక మాట అంటే మనం ఇంకొక మాట అనటం కాదు. ఆ సమయంలో మౌనంగా ఉండండి. ఎదురు చెప్పితే రెండు చేతులతో శబ్దమవుతుంది. కళ్ళను శుద్ధంగా చేసుకోండి. అశుద్ధమైన దృష్టి తొలగిపోవాలి. మనమందరం ఆత్మలం సోదరులం. ఆత్మ అభిమానిగా కండి, అప్పుడే సత్యగ సింహాసనానికి అధికారిగా అవుతారు. సంపూర్ణ పవిత్రత కూడా అవసరం. మహిమా యోగ్యులుగా పూజా యోగ్యులుగా కావటానికి ఆధ్యాత్మికంగా అవ్వాలి. ఆత్మను శుద్ధం చేసుకోవాలి. ఆత్మ అభిమానిగా అయ్యే కృషి చెయ్యాలి. మన్మనాభవ అభ్యాసంతో అపార సంతోషంలో ఉండాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతోనే మాట్లాడాలి. దృష్టి శుద్ధంగా ఉండాలి. మాస్టర్ రచయితలము ఇది గుర్తుంచుకోండి. ఇదే స్థితిలో ఉండండి. అప్పుడు ఎంత పెద్ద ఆపదైనా మనస్సుని ఆనందపరిచే దృశ్యంగా అనిపిస్తుంది. ఏ విధంగా బాబా మహావినాశన ఆపదను కూడా స్వర్గద్వారం తెరిచే సాధనము అని చెప్పారు. ఏ విధమైన చిన్న పెద్ద సమస్యలన్నీ కూడా మనోరంజకరంగా కనిపించాలి. అమ్మో ఇంత పెద్ద సమస్య వచ్చింది అని కాదు. ఆర్తనాదాలు చేయకండి, అమ్మో ఇలా వచ్చింది అలా వచ్చింది అని. వాహ వాహ అన్న పదమే రావాలి మన నోటి నుండి. దుఃఖం కూడా సుఖంగా అనిపించాలి. సుఖ దుఃఖాల జ్ఞానం ఉంటూ కూడా వాటి ప్రభావంలోకి రాకూడదు. సుఖమయ రోజులు రావటానికి ఈ దుఃఖాలు కూడా బలిహారమవుతున్నాయి అని భావించండి. అప్పుడే సంపూర్ణ యోగీలు అని చెప్తారు. హృదయ సింహాసనం వదిలి సాధారణ సంకల్పాలు చెయ్యటము అంటే నేలపైన కాలు పెట్టటం. బాబా హృదయంలోనే ఉన్నాము అంటారు. సాధారణ ఆలోచనలు చేశారంటే ఇంకా హృదయంలో లేరు, నేలపైన ఉన్నారు అంటున్నాడు బాబా. సంపూర్ణ యోగిగా తయారవ్వండి. ఈ రోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, దానం ఇంటి నుండి ప్రారంభమవుతుంది. అనగా ముందు స్వయం ఆత్మాభిమానులుగా అయ్యేందుకు కృషి చెయ్యండి. ఆ తర్వాత ఇతరులకు చెప్పండి. ఆత్మగా భావిస్తూ ఆత్మకు జ్ఞానాన్ని ఇచ్చినట్లయితే జ్ఞాన ఖడ్గానికి పదునొచ్చేస్తుంది. ప్రశ్న: సంగమ యుగంలో ఏ రెండు విషయాలలో కష్టపడటం ద్వారా సత్యుగ సింహాసనానికి అధిపతులుగా అయిపోతారు? జవాబు: మొదటి పాయింట్, సుఖ దుఃఖాలు నిందాస్థుతులలో సమాన స్థితిలో ఉండటానికి కృషి చెయ్యండి. ఎవరైనా తప్పుగా మాట్లాడితే, క్రోధం చేస్తే మౌనంగా ఉండండి. ఎప్పుడూ మీ నోటితో ఎదురు చెప్పకండి, అంటే చప్పట్లు కొట్టకండి. రెండో పాయింట్, కళ్ళను శుద్ధంగా చేసుకోండి. అశుద్ధమైన దృష్టి పూర్తిగా సమాప్తమైపోవాలి. ఆత్మలమైన మనం సోదరులం. ఆత్మగా భావిస్తూ జ్ఞానాన్నివ్వండి. ఆత్మాభిమానిగా అయ్యేందుకు కృషి చెయ్యండి. అప్పుడు సత్యుగ సింహాసనానికి అధిపతులుగా అయిపోతారు. సంపూర్ణ పవిత్రంగా అయ్యేవారే సింహాసనానికి అధిపతులుగా అవుతారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో మాట్లాడతారు. ఆత్మలైన మీకు ఈ మూడవ నేత్రం లభించింది. దీనినే జ్ఞాన నేత్రము అని కూడా అంటారు. దీని ద్వారా మీరు మీ సోదరులను చూస్తారు. మేము సోదరులను చూసినప్పుడు కర్మేంద్రియాలు చంచలమవ్వవు అని బుద్ధి ద్వారా మీరు అర్థం చేసుకుంటారు. ఇలా చేస్తూ చేస్తూ అశుద్ధంగా ఉన్న కళ్ళు శుద్ధంగా అయిపోతాయి. విశ్వాధిపతులుగా అయ్యేందుకు కష్టపడవలసి ఉంటుంది కదా, కావున ఇప్పుడు ఈ విధంగా కష్టపడండి. కష్టపడటానికి బాబా కొత్త కొత్త గుహ్యమైన పాయింట్లను వినిపిస్తారు కదా, కావున ఇప్పుడు స్వయాన్ని సోదరులుగా భావిస్తూ జ్ఞానాన్నిచ్చే అలవాటు ఏర్పరచుకోవాలి. అప్పుడు మనమంతా సోదరులము అని ఏదైతే అంటారో అది ప్రత్యక్షంగా జరుగుతుంది. ఇప్పుడు మీరు సత్యమైన సోదరులు, ఎందుకంటే మీరు తండ్రిని తెలుసుకున్నారు. తండ్రి పిల్లలైన మీతో పాటు సేవ చేస్తున్నారు. పిల్లలు ధైర్యంగా ఉంటే తండ్రి సహాయం చేస్తారు. కావున బాబా వచ్చి ఈ సేవ చేసే ధైర్యాన్ని ఇస్తారు. కావున ఇది సహజతరమైనది కదా. రోజు ఇది అభ్యాసం చెయ్యాలి, బద్దకించకూడదు. ఈ కొత్త కొత్త పాయింట్లు పిల్లలకు లభిస్తే సోదరులమైన మనల్ని బాబా చదివిస్తారు అని పిల్లలకు తెలుసు. ఇది ఆత్మిక జ్ఞానం. దీన్ని ఆధ్యాత్మిక జ్ఞానము అని అంటారు. కేవలం ఈ సమయంలోనే ఆత్మిక జ్ఞానం ఆత్మిక తండ్రి ద్వారా లభిస్తుంది. ఎందుకంటే బాబా సంగమ యుగంలోనే సృష్టి మారవలసి ఉన్నప్పుడు వస్తారు. ఎప్పుడైతే సృష్టి మారవలసి ఉంటుందో అప్పుడే ఆత్మిక జ్ఞానం లభిస్తుంది. ఎందుకంటే బాబా ఎప్పుడైతే వస్తారో అప్పుడే స్వయాన్ని ఆత్మగా భావించండి అని ఆత్మిక జ్ఞానాన్నిస్తారు. ఆత్మ అశరీరిగా వచ్చింది, ఇక్కడకు వచ్చి శరీరాన్ని ధారణ చేస్తుంది. ఇక్కడ ప్రారంభం నుండి మీరు 84 జన్మలు తీసుకున్నారు. కావున నెంబర్ వారీగా ఎవరు ఎలా వచ్చి ఉంటారో వారు అదే విధంగా జ్ఞాన యోగాలలో కృషి చేస్తారు. ఏ విధంగా కల్ప పూర్వం ఎవరెవరు ఎలా ఎలా పురుషార్థం చేశారో కృషి చేశారో వారు ఇప్పుడు కూడా అటువంటి పురుషార్థాన్నే చేస్తారు అని గమనించటం జరుగుతుంది. మీకోసమే కష్టపడాలి, ఇతరుల కోసం చెయ్యవలసి ఉండదు. కావున స్వయాన్ని ఆత్మగా భావిస్తూ మీకై మీరే కష్టపడాలి. ఇతరులు ఏం చేస్తున్నారు అన్న దాంట్లో మనదేం పోతుంది? దానం ఇంటి నుండి ప్రారంభమవ్వాలి, అనగా మొట్టమొదట స్వయం కృషి చెయ్యాలి, ఆ తర్వాత ఇతరులకు తెలియచేయాలి. ఎప్పుడైతే మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మకు జ్ఞానాన్నిస్తారో అప్పుడు మీ జ్ఞాన ఖడ్గంలో పదునుంటుంది. ఇందులో శ్రమైతే ఉంది కదా, కావున తప్పకుండా ఎంతో కొంత సహించవలసి ఉంటుంది. ఈ సమయంలో సుఖ దుఃఖాలు, నిందాస్తుతులు, మాన అవమానాలు వీటన్నింటినీ ఎంతో కొంత సహించవలసి ఉంటుంది. కావున ఎవరైనా ఏదైనా తప్పుగా మాట్లాడినప్పుడు మౌనంగా ఉండాలి అని చెప్తారు. ఎవరైనా మౌనంగా ఉంటే వారిపై ఎవరైనా ఏం కోపగించుకోగలరు? ఎవరైనా మాట్లాడుతుంటే అప్పుడు ఇంకొకరు కూడా మాట్లాడుతుంటే నోటితో చప్పట్లు మ్రోగుతాయి. ఒకరు నోటితో చప్పట్లు కొట్టినా అంటే కోపగించుకున్నా ఇంకొకరు ఏమీ అనకుండా శాంతిగా ఉంటే అంతా ఆగిపోతుంది. దీనినే బాబా నేర్పిస్తారు. ఎవరైనా క్రోధంలోకి రావటం గమనిస్తే మీరు మౌనంగా ఉండిపోండి, వారి క్రోధం దానంతటదే శాంతమైపోతుంది. ఇంకొక వైపు చప్పట్లు మ్రోగవు. చప్పట్లతో చప్పట్లు మోగించినట్లయితే అంటే వాదించినట్లయితే గొడవైపోతుంది. కావున పిల్లలు, ఈ విషయాలలో ఎప్పుడు మీరు చప్పట్లు కొట్టకండి. వికారాలలోనూ, కామంలోనూ, క్రోధంలోనూ, ఎందులోనూ ప్రతి స్పందించకండి అని బాబా అంటారు. పిల్లలు ప్రతి ఒక్కరి కళ్యాణం చెయ్యవలసిందే. ఇన్ని సెంటర్లు ఏవైతే తయారయ్యాయో అవి ఎందుకు తయారయ్యాయి? కల్ప పూర్వం కూడా ఇటువంటి సెంటర్లు వెలువడి ఉంటాయి కదా. దేవాది దేవుడైన బాబా చాలా మంది పిల్లలకు సెంటర్లు తెరవాలి అన్న అభిరుచి ఉండటం గమనిస్తారు. మేము సెంటర్లు తెరుస్తాము, ఖర్చు మేము భరిస్తాము అని అంటారు. కావున రోజు రోజుకి అలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎంతగా వినాశనపు రోజులు సమీపిస్తూ ఉంటాయో ఇటువైపు నుండి సేవపై అభిరుచి పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బాప్ దాదా ఇరువురు కలిసి ఉన్నారు. కావున పురుషార్థం ఎలా చేస్తున్నారు? ఏ పదవిని పొందుతున్నారు? ఎవరిది ఉత్తమంగా, ఎవరిది మధ్యమంగా, ఎవరిది కనిష్టంగా ఉంది అని గమనిస్తూ ఉంటారు. టీచర్ కూడా స్కూల్లో విద్యార్థులు ఏ సబ్జెక్టులో పైకి కిందకి అవుతున్నారో గమనిస్తారు. కావున ఇది కూడా అటువంటిదే. కొందరు పిల్లలు బాగా అటెన్షన్ ఉంచుతారు, కావున స్వయాన్ని ఉన్నతులుగా భావిస్తారు. కొన్ని సమయాలలో పొరపాట్లు చేస్తారు. స్మృతిలో ఉండకపోతే స్వయాన్ని తక్కువగా భావిస్తారు. ఇది స్కూలు కదా. బాబా అప్పుడప్పుడు మేము చాలా సంతోషంగా ఉంటాము, అప్పుడప్పుడు సంతోషం తగ్గిపోతూ ఉంటుంది అని పిల్లలంటారు. మీరు సంతోషంగా ఉండాలంటే మన్మనాభవుగా ఉండండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చెయ్యండి అని బాబా ఇప్పుడు అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు ముందు పరమాత్ముణ్ణి చూసినట్లయితే వారు అకాల సింహాసనంపై కూర్చుని ఉన్నారు. అలాగే సోదరుల వైపుకు కూడా చూడండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సోదరులతో మాట్లాడండి. మన సోదరులకు జ్ఞానమిస్తాము, సోదరికి కాదు సోదరులకు ఇస్తాం, ఆత్మలకు జ్ఞానమిస్తాము. మీకు ఇది అలవాటైపోయినట్లయితే మీ ఆ శుద్ధ దృష్టి ఏదైతే ఉందో, మీ అశుద్ధ దృష్టి ఏదైతే ఉందో, మిమ్మల్ని ఏదైతే మోసం చేస్తూ ఉంటుందో అది మెల్లమెల్లగా సమాప్తమైపోతుంది. ఆత్మ ఆత్మతో ఏం చేస్తుంది? ఎప్పుడైతే దేహ అభిమానమొస్తుందో అప్పుడే కింద పడిపోతారు. బాబా మాకు అశుద్ధ దృష్టి ఉంది అని చాలా మంది అంటారు. అచ్చా, అశుద్ధ దృష్టిని ఇప్పుడు శుద్ధమైన దృష్టిగా పరివర్తన చెయ్యండి. ఆత్మకు బాబా మూడవ నేత్రాన్నిచ్చారు. మూడవ నేత్రాన్ని చూసినట్లయితే దేహాన్ని చూసే మీ అలవాటు తొలగిపోతుంది. బాబా పిల్లలకు డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. బ్రహ్మకి కూడా ఇలాగే చెప్తారు. ఈ బాబా కూడా దేహంలో ఆత్మని చూస్తారు, కావున దీనిని ఆత్మిక జ్ఞానము అని అంటారు. ఎంత ఉన్నతమైన పదవిని పొందుతారో చూడండి. ఇది చాలా గొప్ప పదవి. కావున పురుషార్థం కూడా ఇదే విధంగా చెయ్యాలి. కల్ప పూర్వం వలె అందరి పురుషార్థం జరుగుతుంది అని బాబా కూడా భావిస్తారు. కొందరు రాజు రాణులుగా అవుతారు, కొందరు ప్రజల్లోకి వెళ్ళిపోతారు. కావున ఇక్కడ కూర్చొని యోగం చేయించినప్పుడు కూడా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఇతరుల బ్రుక్కుటిలో ఆత్మని చూస్తూ ఉంటారు. తద్వారా వారి సేవ బాగా జరుగుతుంది. ఎవరైతే దేహి అభిమానులుగా అయ్యి కూర్చుంటారో వారు ఆత్మనే చూస్తూ ఉంటారు. దీన్ని ఎంతగానో అభ్యాసం చెయ్యండి. అరే, ఉన్నత పదవిని పొందాలంటే ఎంతో కొంత కష్టపడాలి కదా. కావున ఇప్పుడు ఆత్మలు ఈ విషయంలోనే కష్టపడాలి. ఈ ఆత్మిక జ్ఞానం ఒకేసారి లభిస్తుంది, ఇది ఇంకెప్పుడూ లభించదు. కలియుగంలోనూ లభించదు, సత్యుగంలోనూ లభించదు, కేవలం సంగమ యుగంలోనే. అది బ్రాహ్మణులకే లభిస్తుంది. దీన్ని బాగా పక్కాగా గుర్తుంచుకోండి. ఎప్పుడైతే బ్రాహ్మణులుగా అవుతారో అప్పుడే దేవతలుగా అవుతారు. బ్రాహ్మణులుగా అవ్వకపోతే దేవతలుగా ఎలా అవుతారు? స్వయాన్ని ఆత్మగా, అలాగే ఇతరులను కూడా ఆత్మగా భావిస్తూ వారికి జ్ఞానాన్ని ఇవ్వండి అని ఇక ఏ సమయంలోనూ అలా చెప్పరు. బాబా ఏదైతే అర్థం చేయిస్తారో దానిపై విచార సాగర మంథనం చెయ్యండి. ఇది సరైనదేనా? ఇది నాకు లాభాన్ని కలిగించే విషయమేనా అని మీరే పరిశీలించుకోండి. బాబా ఏ శిక్షణనైతే ఇస్తున్నారో వాటిని సోదరులకు ఇవ్వాలి అనేది మనకు అలవాటైపోతుంది. స్త్రీలకివ్వాలి, పురుషులకివ్వాలి, ఇవ్వవలసింది ఆత్మలకే కదా. ఆత్మనే పురుషునిగా, స్త్రీగా అవుతుంది, సోదరి సోదరులుగా అవుతారు. పిల్లలైన మీకు నేను జ్ఞానాన్నిస్తాను అని బాబా అంటారు. నేను పిల్లల వైపుకు, ఆత్మల వైపుకు చూస్తాను. మా తండ్రి అయిన పరమాత్మ జ్ఞానాన్నిస్తున్నారు అని ఆత్మలు కూడా భావిస్తారు. దీనినే ఆత్మాభిమానులుగా అవ్వటము అని అంటారు. దీనినే ఆత్మ పరమాత్మతో ఆత్మిక జ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకోవటము అని అంటారు. ఎవరైనా విజిటర్స్ మొదలైన వారు వచ్చినప్పుడు కూడా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆ ఆత్మకు తండ్రి పరిచయాన్నివ్వాలి. ఆత్మలోనే జ్ఞానముంది కాని శరీరంలో కాదు. కావున వారిని ఆత్మగా భావిస్తూనే వారికి జ్ఞానం ఇవ్వాలి. తద్వారా అది వారికి కూడా ఎంతో నచ్చుతుంది. ఇది మీ నోటితో పదును ఏర్పడటం వంటిది. ఈ జ్ఞాన ఖడ్గంలో పదును నిండుతుంది. ఎందుకంటే మీరు అప్పుడు దేహీ అభిమానులుగా ఉంటారు కదా. కావున దీనిని కూడా అభ్యాసం చేసి చూడండి. ఇది సరైనదేనా కాదా మీరే నిర్ణయించుకోండి. పిల్లల కోసం కూడా ఇది కొత్త విషయమేమీ కాదు. ఎందుకంటే బాబా చాలా సహజతరం చేసి అర్థం చేయిస్తారు. చక్రాన్ని చుట్టి వచ్చారు. ఇప్పుడిక నాటకం పూర్తయింది. తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అయ్యి సతో ప్రధాన ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. మళ్ళీ అలాగే మెట్లు దిగుతారు. ఎంత సహజంగా తెలియచేస్తారో చూడండి. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను రావలసి ఉంటుంది. డ్రామా ప్లాన్ అనుసారంగా నేను బంధింపబడి ఉన్నాను. నేనొచ్చి పిల్లలకు చాలా సహజమైన స్మృతి యాత్రను నేర్పిస్తాను. బాబా స్మృతిలో అంత మతిని బట్టి గతి ఏర్పడుతుంది. అది ఈ సమయం కోసమే. ఇది అంతకాలం. ఇప్పుడు నన్నొక్కడే స్మృతి చేసినట్లయితే మీకు సద్గతి లభిస్తుంది అని బాబా ఇప్పుడు ఈ సమయంలోనే యుక్తిని తెలియచేస్తారు. చదువు ద్వారా ఈ విధంగా అవుతాను, ఫలానాగా అవుతాను అని పిల్లలు కూడా భావిస్తారు. నేను వెళ్లి కొత్త ప్రపంచంలో దేవీ దేవతగా అవుతాను అని ఇతడిలో కూడా ఉంది. ఇది కొత్త విషయమేమీ కాదు బాబా. గెడియ గెడియ నథింగ్ న్యూ అని అంటారు. అంటే ఇది కొత్తదేమీ లేదు. ఈ మెట్లను దిగాలి మరియు ఎక్కాలి. జిన్ను భూతం కథ ఉంది కదా, దానికి మెట్లు ఎక్కటం మరియు దిగటము అనే పనిని ఇవ్వటం జరిగింది. ఈ నాటకమే పైకి ఎక్కటం మరియు దిగటం. స్మృతి యాత్ర ద్వారా చాలా దృఢంగా అయిపోతారు. కావున రకరకాలుగా తండ్రి పిల్లలు ఇప్పుడు దేహీ అభిమానులుగా అవ్వండి అని నేర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళాలి. ఆత్మ అయిన మీరు పూర్తి 84 జన్మలు తీసుకొని తమో ప్రధానంగా అయిపోయారు. భారతవాసులే సతో రజో తమోగా అవుతారు. పూర్తి 84 జన్మలు తీసుకుంటారు అని ఇంకే దేశం వారిని ఇలా అనరు. నాటకంలో ప్రతి ఒక్కరి పాత్ర వేరువేరుగా ఉంటుందని బాబానే వచ్చి తెలియచేస్తారు. ఆత్మ ఎంత చిన్నది, ఇంత చిన్న ఆత్మలో ఈ అవినాశి పాత్ర నిండి ఉంది అన్నది సైన్స్ వారికి అర్థం కాదు. ఇది అన్నింటికన్నా అద్భుతమైన విషయం. ఆత్మ ఎంత చిన్నది మరియు అది ఎంత గొప్ప పాత్రను అభినయిస్తుందో చూడండి. అది కూడా అవినాశిగా అభినయిస్తుంది. ఈ డ్రామా కూడా అవినాశి మరియు రచింపబడి ఉంది. ఇది ఎప్పుడు తయారయ్యింది అని ఎవరూ అనలేరు. ఇది ప్రకృతి. ఈ జ్ఞానం చాలా అద్భుతమైనది. ఎప్పుడూ ఎవరూ ఈ జ్ఞానాన్ని చెప్పలేరు. ఈ జ్ఞానాన్ని చెప్పగలిగే శక్తి ఎవరిలోనూ లేదు. కావున ఇప్పుడు పిల్లలకు బాబా ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు. మేము మీ సోదర ఆత్మకు మా సమానంగా తయారు చేసేందుకు జ్ఞానాన్ని ఇస్తున్నాము అని అభ్యాసం చెయ్యండి. బాబా నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు జ్ఞానమిస్తున్నాము. ఎందుకంటే ఆత్మలందరికీ హక్కు ఉంది. ఆత్మలందరికీ తమ తమ శాంతి లేక సుఖ వారసత్వాన్ని ఇచ్చేందుకు బాబా వస్తారు. మనం రాజధానిలో ఉన్నప్పుడు మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. చివరిలో జై జయకారాలు జరుగుతాయి. అక్కడంతా సుఖమే సుఖముంటుంది. కావున బాబా పావనంగా అవ్వాలి అని అంటారు. ఎంతెంతగా మీరు పవిత్రంగా అవుతారో అంతంతగా మీకు ఆకర్షణ కలుగుతుంది. ఎప్పుడైతే మీరు పూర్తిగా పవిత్రంగా అయిపోతారో అప్పుడు సింహాసన అధికారులుగా అయిపోతారు. కావున ఈ అభ్యాసం చెయ్యండి. ఒక చెవి నుండి విని ఇంకొక చెవి నుండి వదిలేయటం కాదు. ఈ అభ్యాసం లేకుండా మీరు ముందుకు వెళ్లలేరు. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మను సోదరునిగా భావిస్తూ అర్థం చేయించండి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు కూర్చొని అర్థం చేయిస్తారు. దీనినే ఆత్మిక ఆధ్యాత్మిక జ్ఞానము అని అంటారు. దీన్ని ఇచ్చేవారు ఆత్మిక తండ్రే. ఎప్పుడైతే పిల్లలు పూర్తిగా ఆత్మీయకంగా అయిపోతారో, పూర్తిగా పవిత్రంగా అయిపోతారో, అప్పుడు వెళ్లి సత్యగా సింహాసనానికి అధిపతులుగా అవుతారు. ఎవరైతే పవిత్రంగా అవ్వరో వారు మాలలోకి కూడా రారు. మాలకు కూడా ఏదో ఒక అర్థం ఉంటుంది కదా. మాల రహస్యం గురించి ఇంకా ఎవరికీ తెలియదు. మాలను ఎందుకు స్మరిస్తారు? ఎందుకంటే వారు తండ్రికి ఎంతగానో సహాయం చేస్తారు. మరి వారు ఎందుకు స్మరింపబడరు? మీరు స్మరింపబడతారు, అలాగే మీ పూజ కూడా జరుగుతుంది. మీ శరీరాన్ని కూడా పూజించటం జరుగుతుంది. నాకైతే కేవలం ఆత్మకే పూజ జరుగుతుంది. చూడండి, మీరు నాకన్నా ఎక్కువగా డబల్ పూజ్యులుగా అవుతారు. మీరు ఎప్పుడైతే దేవతలుగా అవుతారో అప్పుడే దేవతలను కూడా పూజించటం జరుగుతుంది. కావున మీరు పూజలోనూ ముందున్నారు, స్మృతి చిహ్నంలోనూ ముందున్నారు, మరియు రాజ్య అధికారంలోనూ ముందున్నారు. మిమ్మల్ని నేను ఎంత ఉన్నతంగా తయారు చేస్తానో చూడండి. కావున పిల్లలు చాలా ప్రియంగా ఉంటారు. పిల్లలపై ఎక్కువ ప్రేమ ఉంటే వారిని భుజానికి ఎత్తుకుంటారు, నుదుటిపై కూడా ఎక్కించుకుంటారు. బాబా అయితే పూర్తిగా తలపైకి ఎక్కించుకుంటారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, గాయన యోగ్యులుగా మరియు పూజా యోగ్యులుగా అయ్యేందుకు ఆధ్యాత్మికంగా అవ్వాలి. ఆత్మను శుద్ధం చేసుకోవాలి. ఆత్మాభిమానిగా అయ్యేందుకు కృషి చెయ్యాలి. రెండో పాయింట్, మన్మనాభవ అభ్యాసం ద్వారా అపారమైన సంతోషంలో ఉండాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతోనే మాట్లాడాలి. కళ్ళను శుద్ధంగా చేసుకోవాలి. వరదానం, మాస్టర్ రచయిత స్థితి ద్వారా ఆపదలలో కూడా మనోరంజనను అనుభవం చేసుకునే సంపూర్ణ యోగీభవ. మాస్టర్ రచయిత స్థితిలో స్థితులై ఉండటం ద్వారా అతి పెద్ద ఆపద కూడా మనోరంజకమైన దృశ్యంగా అనుభవమవుతుంది. ఏ విధంగా మహావినాశనపు ఆపదను కూడా స్వర్గద్వారాలను తెరిచే సాధనంగా చెప్తారో, అలా ఏ విధమైన చిన్న పెద్ద సమస్య లేక ఆపద అయినా మనోరంజక రూపంగా కనిపించాలి. ఆర్తనాదాలు చేసేందుకు బదులుగా ఓహో అన్న పదం వెలువడాలి. దుఃఖాలు కూడా సుఖ రూపాలలో అనుభవమవ్వాలి. దుఃఖ సుఖ దుఃఖాల జ్ఞానం ఉంటూ కూడా వాటి ప్రభావంలోకి రాకూడదు. సుఖమయమైన రోజులు వచ్చేందుకు ఈ దుఃఖాలు కూడా బలిహారమవుతున్నాయి అని భావించాలి. అప్పుడే సంపూర్ణ యోగులు అని పిలవబడతారు. స్లోగన్: హృదయ సింహాసనాన్ని వదిలి సాధారణ సంకల్పాలు చెయ్యటము అనగా నేలపై కాలు మోపటం. అవ్యక్త ప్రేరణ పాయింట్: ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలనే తపనలోనే ఉండండి. కర్మ చేస్తూ తనువు కూడా తేలికగా అయిపోవాలి. మనస్సు యొక్క స్థితి కూడా తేలికగా ఉండాలి. కర్మ యొక్క రిజల్ట్ మనస్సుని లాగకూడదు. ఎంతెంతగా కార్యం పెరుగుతూ ఉంటుందో అంతగానే తేలికతనం కూడా పెరుగుతూ ఉండాలి. కర్మ తన వైపుకు ఆకర్షితం చెయ్యకూడదు. కాని యజమానిగా అయ్యి కర్మలు చేయించేవారు చేయిస్తున్నారు, మరియు చేసేవారు నిమిత్తంగా అయ్యి చేస్తున్నారు. ఈ అభ్యాసం పెంచుకున్నట్లయితే సంపన్నులుగా కర్మాతీతులుగా సహజంగా అయిపోతారు. ఓం శాంతి.